சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரிய மத்யமாம் அஸ்மதாச்சாரிய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஹரிஹி ஓம் ஸ்ரீ குருப்யோ நம. ஹரிஹி ஓம். ஸ்ரீமதி ராஜ்யஸ்ரீ ஈரோஜு ஜீவ ஈஸ்வர ஐக்கியம் குறித்து மனக்கு கொஞ்சம் கொத்த விஷயம் செப்தார்.
இவாள மனம் జీవ ఈశ్వర ఐక్యం గురించి కొన్ని వివరాలు చూద్దాము. జీవ ఈశ్వరుల సంబంధం గురించి చాలా వాదోపవాదాలు ఉన్నాయి. జీవుడు ఈశ్వరుడు భిన్నమా ఏకమా? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఉపనిషత్తుల్లో మనకి చాలా సందర్భాల్లో జీవుడు ఈశ్వరుల భేదం చూపించే వాక్యాలు కొన్ని వస్తాయి. జీవుడు ఈశ్వరుల మధ్య అభేదాన్ని సూచించే మహావాక్యాలు చాలా వస్తాయి. అందువల్ల జీవుడు ఈశ్వరుడు భిన్నమా ఏకమా అన్నది ఎడతెగని ప్రశ్న. దీన్ని బ్రహ్మసూత్రాల్లో చాలా వివరంగా వ్యాసాచార్యులు చర్చించారు. ఒక సందర్భంలో భేదాభేదవాదితో వాదన జరుగుతుంది. ఆ భేదాభేదవాది ఎవరు అంటే ఇప్పటి మన విశిష్టాద్వైతానికి దగ్గరగా ఉన్న వాది. దాన్ని భట్ట భాస్కరుడు చేశారు ఆ రోజుల్లో. ముందు విశిష్టాద్వైతం గురించి చూద్దాం. విశిష్టాద్వైతం ఏమంటుందంటే శృతి మనకి, శృతి అంటే ఉపనిషత్తులు, శృతి మనకి భేదవాక్యాలను ఇచ్చింది, అభేదవాక్యాలను ఇచ్చింది. అంటే రెండు శృతే ఇచ్చినప్పుడు మనం ఒకటి స్వీకరించి ఇంకో దాన్ని తిరస్కరించలేం కదా. అలా చేస్తే అది అర్ధ అండన్యాయం అవుతుంది అంటారు వాళ్ళు. అర్ధ అండన్యాయం అంటే ఒక గుడ్డులో సగం గుడ్డును పొదగవచ్చు, సగం గుడ్డును ఆమ్లెట్ వేసుకుని తినవచ్చు అన్నట్టు ఉంటుంది. అలా చేయలేం కాబట్టి రెండు వాక్యాలను మనం ప్రమాణంగా తీసుకోవాలి. రెండు భిన్న వాక్యాలను ఎలా ప్రమాణంగా తీసుకుంటాము అంటే దానికి ఒక మధ్య మార్గం చూపిస్తున్నారు విశిష్టాద్వైతులు. ఏమిటా మధ్య మార్గం? దాని అంశ అంశి సంబంధం అంటారు. అంటే అంశి అంటే మొత్తం, అంశ అంటే ఒక భాగం. పరమాత్మ అనే మొత్తంలో జీవాత్మ ఒక భాగం. ఇది అద్భుతమైన సమన్వయంగా భావిస్తారు వాళ్ళు. ఎలా అంటే వాళ్ళ వాదన ఇలా ఉంటుంది. ఉదాహరణకు నా చెయ్యి నా శరీరంలో ఒక భాగం. అది శరీరానికి భిన్నంగానూ లేదు, శరీర లక్షణాలు లేవు. నా చెయ్యి శరీరానికి విడిగా లేదు కాబట్టి భిన్నంగా లేదు. అలాగని నా శరీరం బరువు చూడాలంటే నా చెయ్యి బరువు ఒకటే చూస్తే చాలదు కదా, పూర్తి శరీరాన్ని చూడాలి. ఇంచుమించు ఇలాగే సాగుతుంది భేదాభేదవాది వాదన కూడా. వాళ్ళు ప్రకాశ ఆశ్రయవత్వాత్ అంటారు. అంటే కాంతి దీపం తీసుకుంటే అవి రెండు పూర్తిగా భిన్నంగానూ లేవు, పూర్తిగా ఒకటే కాదు అంటారు. అందుకని వాళ్ళు ఏమంటారంటే శాస్త్రం భేదవాక్యాలు చెప్తోంది, శాస్త్రం అభేదవాక్యాలు చెప్తోంది. భేదవాక్యాలకి మనకి శాస్త్రమే కాదు ప్రత్యక్ష ప్రమాణం కూడా అంగీకరిస్తుంది. ఎందుకంటే మనకి తెలుసు జీవుడు వేరు ఈశ్వరుడు వేరు, జీవుడు అల్పజ్ఞుడు ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని మనకు తెలుసు. కాబట్టి భేదవాక్యాలకి మనం శాస్త్ర ప్రమాణం ప్లస్ మన ప్రత్యక్ష అనుభవం కూడా తీసుకోవచ్చు. అభేదవాక్యాలకి శాస్త్ర ప్రమాణం ఒకటే ఉంది. కాబట్టి దీని ప్రకారం చూస్తే ఇప్పుడేంటి, మనకి నాలుగు అంశాలు ఉన్నాయి. జీవాత్మ పరమాత్మ భేదం అభేదం. అంటే జీవాత్మ పరమాత్మల మధ్య భేదం, జీవాత్మ పరమాత్మల మధ్య అభేదం. వాటిని విడివిడిగా చూస్తే నాలుగు పదాలు అయ్యాయి. జీవాత్మ పరమాత్మ భేదం అభేదం. నాలుగు పదాలు శాస్త్రంలో వచ్చాయి. శాస్త్రం అన్నా శృతి అన్నా ఉపనిషత్ అన్నా ఒకటే. శాస్త్రం మనకి ప్రమాణం, ప్రమాణం చెప్పింది సత్యం. కాబట్టి శాస్త్రంలో జీవాత్మ పరమాత్మల భేదము వచ్చింది, శాస్త్రంలో జీవాత్మ పరమాత్మల అభేదము వచ్చింది. అందువల్ల ఇవన్నీ సత్యమే. అంటే ఈ నాలుగు పదాలు సత్యమే. ఏమిటవి? జీవాత్మ పరమాత్మ భేదం అభేదం. ఇప్పుడు ఈ నాలుగు పదాలని గుర్తుంచుకోండి, ఎందుకంటే దీన్ని బట్టి మన అద్వైత వేదాంతి చెప్పే జవాబు వస్తుంది. ముందు ప్రశ్న అర్థం అవ్వాలి. ప్రశ్న ఏమిటి? జీవాత్మ, పరమాత్మ, భేదం, అభేదం నాలుగు శృతిలో వచ్చాయి కాబట్టి, నాలుగు సత్యాలే కాబట్టి నాలుగింటిని మనం సమన్వయపరచాలి. ఒకటి యాక్సెప్ట్ చేసి ఇంకోటి రిజెక్ట్ చేయకూడదు అని చెప్తారు. దానికి సిద్ధాంతి చెప్పే జవాబు ఏమిటో చూద్దాం. సిద్ధాంతి అన్నా, అద్వైత వేదాంతి అన్నా, శంకరాచార్యుల జవాబు అన్నా ఒకటే. ఆ ముందు ఆ భేద అభేద వాక్యాలు ఏమిటి? ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిశస్వ జాతే ఉండకంలో వస్తుంది. ఇది అంటే ఒకే చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి. ఆ రెండు పక్షులు ఏమిటంటే జీవాత్మ, పరమాత్మ, అవి వేరువేరుగా ఉన్నాయి కదా, అదొక పాయింట్. రెండోది ఏంటి? సమానే వృక్షే పురుషో నిమగ్నో నీసయా సోచతి ముహ్యమానః. ముండకంలోనే ఇది కూడా వస్తుంది. అంటే ఒక పక్షి ఆ చెట్టు మీద ఉన్న పండ్లని తింటూ ఆనందిస్తూ దుఃఖిస్తూ ఉంది అని వస్తుంది, రెండో పక్షి తినకుండా చూస్తోంది అని. సో ఈ దుఃఖిస్తున్న పక్షి గురించి ఇక్కడ తీసుకుంటే దుఃఖం, అది తింటున్న పక్షి దుఃఖాన్ని అనుభవిస్తోంది. అంటే ఇప్పుడు ఏమిటి, దుఃఖాన్ని అనుభవిస్తోంది అన్న మాట కూడా మనకి శాస్త్రంలో వచ్చింది. శాస్త్రంలో వచ్చింది సత్యం, శాస్త్రం ప్రమాణం కాబట్టి అని ఒక రూల్ ఎస్టాబ్లిష్ చేసాం అంతకుముందే. కాబట్టి ఇప్పుడు దుఃఖం కూడా మనకి సత్యం అవ్వాలి. ఇప్పుడు దీన్ని బట్టి ఏమయ్యాయి, ఐదు విషయాలు సత్యం అయ్యాయి. ఏమిటవి? జీవాత్మ, పరమాత్మ, భేదం, అభేదం, దుఃఖం. ఇప్పుడు దుఃఖం కూడా మనకి సత్యంగా తీసుకోవాలి. దుఃఖం ఉందా లేదా మనకి అంటే, నాస్తికుడు కూడా దుఃఖం ఉంది, నేను ఆనందంగా ఉన్నాను అని నాస్తికుడు కూడా చెప్పాడు. కాబట్టి దుఃఖం ఉంది, అందులో ఏమి సందేహం లేదు. భేదాభేదవాది వాదన ప్రకారం ఏం తీసుకోవాలి? ఏదైతే ప్రమాణంలో చెప్పబడిందో అది సత్యం. ఇప్పుడు దుఃఖం కూడా సంసారం వల్ల కలుగుతుంది అని మనకి ప్రమాణంలో చెప్పారు కదా, అందువల్ల అది కూడా సత్యం. ఇప్పుడు ఈ ఐదు సత్యాలు ఉన్నాయి కదా, ఈ ఐదు సత్యాలని సమానంగా చూస్తే ఒక పెద్ద సమస్య వస్తుంది. ఏమిటది? ఈ ఐదు సత్యం అన్నంత వరకు ఒప్పుకున్నాం. ఇప్పుడు ఐదు నిత్యమా కాదా? ఎందుకంటే సత్యం యొక్క డెఫినేషన్ ఏమిటంటే త్రికాలేపి తిష్టతి, మూడు కాలాల్లోనూ ఉండేది సత్యం. అంటే గతంలోనూ, ఇప్పుడు, రాబోయే కాలంలో కూడా ఉండేది సత్యం. దుఃఖం మరి మూడు కాలాల్లోనూ ఉంటుందా లేదా చూద్దాం. ఎందుకంటే సత్యంకి ఒక నిర్వచనం నిత్యం అని చూసాం కదా, ఏత్ సత్యం తత్ నిత్యం అని తీసుకుంటే, అంటే ఏది సత్యమో అది నిత్యం అవ్వాలి అని తీసుకుంటే, ఇప్పుడు దుఃఖం ఏమైంది? సత్యమైంది. సత్యమైన దుఃఖం నిత్యం అవ్వాలి అంటే మోక్షం వచ్చినప్పుడు కూడా దుఃఖం ఉండాలి. మోక్షం డెఫినేషన్ ఏంటి? దుఃఖ నివృత్తి. మోక్షం పొందాడు అంటే అతనికి ఇంకా దుఃఖం ఉండదు అని దాని అర్థం. మరి దుఃఖం ఉండటానికి వీల్లేదు. కానీ మనం ఏమన్నాం? ఏది సత్యమో అది నిత్యం అన్నాం. అది నిత్యం అయ్యింది అంటే మోక్షం వచ్చినట్టు కాదు. అది సత్యం ఎందుకైంది అంటే ప్రమాణం చెప్పింది కాబట్టి సత్యమైంది. సో సత్యం అయింది నిత్యం అవుతుంది, ప్రమాణం చెప్పింది సత్యం అవుతుంది, నిత్యం అయినది మోక్షంలో పోదు, దుఃఖం పోకపోతే మోక్షం అవదు. అప్పుడు మోక్షం గురించి మనం మాట్లాడడానికి అవకాశం లేదు. కాబట్టి యత్ సత్యం తత్ నిత్యం అని చెప్పడానికి వీల్లేదు. సరే, అది వదిలేసి యత్ సత్యం తత్ అనిత్యం అందామా? అది అసలే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఐదు విషయాలని సత్యం అని చూసాం కదా, జీవుడు, పరమాత్మ, భేదం, అభేదం, దుఃఖం. ఇప్పుడు ఐదు పోతాయి. అనిత్యం అనేసరికి ఇవి ఐదు సత్యం, కానీ ఐదు ఉండవు. అంటే మోక్షంలో ఏమీ ఉండవు అంటే ఏం మిగులుతుంది? శూన్యమే మిగులుతుంది. అలాగూ సరిపోదు. అందువల్ల మధ్య మార్గం తీసుకోవాలి. ఏమిటా మధ్య మార్గం? ఐదు సత్యాలే అయినా దుఃఖం మాత్రం అనిత్యం, తక్కిన నాలుగు నిత్యం. అది అర్థం చేసుకోవాలంటే మనం మూడు రకాల సత్యాల గురించి ఓసారి గుర్తు తెచ్చుకోవాలి. మనకి మూడు రకాల సత్యాలు ఉన్నాయి, ప్రాతిభాసిక సత్యం, వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం. ప్రాతిభాసిక సత్యం అంటే స్వప్న కాలం, ఇప్పుడు మనకి అది అవసరం లేదు, దాన్ని పక్కన పెడదాం. వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం తీసుకుంటే, పారమార్థిక సత్యం డెఫినేషన్ ఇందాకే చూసాం, త్రికాలేపి తిష్టతి, మూడు కాలాల్లోనూ ఉండేది. నెక్స్ట్ వ్యావహారిక సత్యం. వ్యావహారిక సత్యం అంటే ఒక కాలంలో వచ్చి ఒక కాలంలో పోయేది, అంటే అది శాశ్వతంగా ఉండదు, మూడు కాలాల్లోనూ ఉండదు. ఇప్పుడు దుఃఖం పారమార్థిక సత్యంలోకి వస్తుందా, వ్యావహారిక సత్యంలోకి వస్తుందా? అంటే మోక్షం వచ్చినప్పుడు దుఃఖం ఉండదు, దుఃఖ నివృత్తి అవుతుందని చూసాం కదా. కాబట్టి దుఃఖం ఏమవ్వాలి, వ్యావహారిక సత్యం అవ్వాలి. పారమార్థిక సత్యం అంటే సత్యం ప్లస్ నిత్యం, త్రికాలేపి తిష్టది. వ్యావహారిక సత్యం అంటే సత్యం ప్లస్ అనిత్యం. దుఃఖం సత్యం ప్లస్ అనిత్యం అయింది, అందుకని దుఃఖం వ్యావహారిక సత్యంలోకి వస్తుంది. ఈ దీన్నే మిథ్య, వ్యావహారిక సత్యంకి ఇంకో పేరు మిథ్య అని అంటారు. అంటే భేదాభేదవాది వెంటనే ఆ మిథ్యా పదంకి గొడవ చేస్తాడు. నేను దుఃఖం వ్యావహారిక సత్యాన్ని ఒప్పుకోవడానికి సిద్ధమే, కానీ నీతో వచ్చిన చిక్కు ఏమిటంటే కొంచెం చోటిస్తే చాలు మొత్తం దురాక్రమణ చేసేస్తావు, వ్యావహారిక సత్యాన్ని ఒప్పుకుంటే ఆ వ్యావహారిక సత్యాన్ని మిథ్య అనేస్తావు, ఆ మిథ్యాన్ని నిరూపించడానికి రజ్జు సర్ప భ్రాంతి ఉదాహరణ వాడతావు. మిథ్యా పదం వినగానే నాకు కంగారు పుట్టేస్తుంది, అయినా నీకు మిథ్య మీద ఇంత మోజేమిటి అని వాదిస్తాడు భేదాభేదవాది. సిద్ధాంతి చెప్తాడు, సరే నీకు మిథ్యాపదం మీద అంత కష్టంగా ఉంటే మిథ్యాపదం వాడను, వ్యావహారిక సత్యం అనే అంటాను, రజ్జు సర్పభ్రాంతి ఉదాహరణ కూడా ఇవ్వను, కానీ దుఃఖం మాత్రం పారమార్థిక సత్యం కాదు, వ్యావహారిక సత్యం అనేది నువ్వు ఒప్పుకోవాలి. ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి దుఃఖం గురించి. ఏమిటది అంటే, మామూలుగా ఏదన్నా పారద్రోలాలంటే దానికి ఒక కర్మ చేయాలి. అంటే ఉదాహరణకు శరీరం మురికిగా ఉంటే స్నానం చేయాలి, అంటే కర్మ మీద ఆధారపడింది. కానీ దుఃఖం విషయం వచ్చేసరికి, దుఃఖం పారద్రోలాలంటే దానికి మనం కర్మ ఏమీ చెయ్యం. అంటే దుఃఖం ఉంది, స్నానం చేస్తే పోతుందా, గడ్డం గీసుకుంటే పోతుందా? అలా పోదు. మరి ఎలా పోతుంది అంటే, శాస్త్రం దుఃఖం కర్మ చేయటం ద్వారా పోదు, జ్ఞానం పొందితేనే పోతుంది అని చెప్తుంది. అంటే ఇప్పుడు దుఃఖం గురించి మనకి రెండు విషయాలు తెలిసాయి. ఒకటి, దుఃఖం వ్యావహారిక సత్యానికి చెందినదని, దుఃఖం జ్ఞానం పొందితేనే పోతుందని. నేను ఈ వ్యావహారిక సత్యానికి మిథ్య అన్న పదం వాడాను. మిథ్య వద్దంటే మానేసి, మిథ్య కాకపోతే ధ్యామి అను, నాకేం నష్టం లేదు అంటాడు సిద్ధాంతి. కానీ దుఃఖం మాత్రం జ్ఞానం కలిగితే పోతుంది అన్నది 100% షూర్. గతాసూన్ అగతాసూంచ నాను శోచంతి పండితాహ అని గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు. పండితుడు అన్నవాడు, పండితుడు అంటే జ్ఞాని. జ్ఞాని జ్ఞానికి దుఃఖం ఉండదు, అంటే జ్ఞానం పొందిన వాడికి దుఃఖం పోతుంది, జ్ఞానం పొందిన వ్యక్తి బాధపడడు అని ఇందులో వచ్చింది. అంటే దీన్ని ఇంకో విధంగా చూస్తే, దుఃఖం పోవాలంటే జ్ఞానం పొందాలి. దానికి బెస్ట్ ఉదాహరణ రజ్జు సర్పభ్రాంతే. అక్కడ ఒక తాడును చూసి పాము పాము అని కంగారు పడుతున్నాడు ఒక అతను. అప్పుడు పక్క అతను వచ్చి ఏం చేస్తాడు, ఒక లైట్ వేసి చూపిస్తాడు, అది పాము కాదు తాడు అని తెలుస్తుంది. అది తెలియంగానే అతనికి నిశ్చింత కలుగుతుంది, దుఃఖం పోతుంది. అంటే జ్ఞానం కలగడం వల్ల దుఃఖం పోయింది. దుఃఖం పోవాలంటే జ్ఞానం కలగాలి, జ్ఞానం కలిగితే దుఃఖం పోతుంది. ఈ రెండు ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు అదే విధంగా మనకి దుఃఖం ఎక్కడొస్తుంది, ఈ భేదభావన చూడటం వల్ల దుఃఖం వస్తుంది. జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అనుకోవటం వల్ల దుఃఖం వస్తుంది. జ్ఞానం ఏం చెప్తుంది, జీవుడు ఈశ్వరుడు ఒకటే, జీవ ఈశ్వర ఐక్యం నేర్పిస్తుంది. ఎప్పుడైతే జీవ ఈశ్వర ఐక్యం నేర్పిస్తోందో, అప్పుడు అది ఇంకా నీకు జ్ఞానం కలిగినట్టు అవుతుంది. ఆ జ్ఞానం కలగంగానే ఈ దుఃఖం పోతోంది. అదే నేను చెప్తున్నాను అంటాడు సిద్ధాంతి. అంటే భేదాభేదవాది ఏమంటాడంటే, సరే దుఃఖం విద్య, దాని జ్ఞానం వల్ల పోగొట్టవచ్చు అని ఒప్పుకుంటాను, అంతవరకు ఓకే. కానీ భేదం లేదా ద్వైతం కూడా మిథ్య అని ఎందుకంటావు? భేదం మిథ్య అంటే జగత్తు కూడా మిథ్య కింద వస్తుంది. జగత్తుని మిథ్య అనటం ఎందుకు? వాళ్ళు అనేది ఏంటంటే, ఓకే బ్రహ్మ సత్యం వరకు ఒప్పుకుంటాం, జగత్తుని మిథ్య అయినా ఎందుకంటావు అంటే, మనం ఇప్పుడే చూసాం దానికి సిద్ధాంతి జవాబు, మళ్ళీ చూద్దాము. అదేంటి, ఎక్కడ భేదం ఉందో అక్కడ దుఃఖం వస్తుంది. అది మనకి స్పష్టంగా మూడు రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏదన్నా ఇలాంటి వాదన వచ్చినప్పుడు మూడు మార్గాల ద్వారా శంకరాచార్యుల వారు వివరిస్తారు. అవి ఏమిటంటే, శృతి, యుక్తి, అనుభవ ప్రమాణాలు అంటారు. శృతి, యుక్తి, అనుభవాల ద్వారా నిరూపిస్తారు. శృతి అంటే శాస్త్రం. ద్వితీయాద్వాయ భయం భవతి, ఇది శృతి ప్రమాణం, బృహదారణ్యక ఉపనిషత్తులో వస్తుంది. హిరణ్యగర్భ ఫస్ట్ పుట్టాడట. ఆయన పుట్టంగానే ఆయనకి చుట్టూ చూస్తే ఎవరు ఏం లేరు, తనొక్కడే ఉన్నాడు. అప్పుడు ముందు భయం వేసింట. మళ్ళీ తననే నవ్వుకున్నాడు, తన భయాన్ని చూస్తేనే నవ్వుకున్నాడట. అప్పుడు ఈ మాట అన్నాడట, ద్వితీయాద్వాయ భయం భవతి. ఇంకోటి ఉంటే కదా దానివల్ల నాకేదో ప్రమాదం జరుగుతుందని భయపడాలి, ఇంకోటి లేనప్పుడు నాకు భయం ఎందుకు అని తను తను ఓదార్చుకున్నాడు. అందువల్ల భేదం, కించిత్ భేదం చూసినా కూడా మనకి భయం వేస్తుంది అని శాస్త్రం ప్రకారం తెలుస్తుంది. అలా శృతి ప్రమాణం ద్వారా భేదం ఉన్న చోట భయం, భయం అంటే దుఃఖం, దుఃఖం అంటే సంసారం ఉందని నిరూపించబడింది. ఇప్పుడు తర్క ప్రమాణం ద్వారా భేదం ఉందంటే ఏమిటి? ఒక వస్తువుకి పుట్టుక తేదీ, చావు తేదీ ఉంటుంది. డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అంటారు. అలా ఒక మనిషి, నేను వేరు, ఒక మనిషి వేరు అనుకుని అతని మీద నాకు అభిమానం ఉంటే, అతనికి ఒక పుట్టినరోజు ఉంటుంది, అతను గిట్టే రోజు ఉంటుంది. అతను ఎప్పుడైతే మరణిస్తాడో అప్పుడు నాకు అతని గురించిన దుఃఖం ఏర్పడుతుంది. అంటే ఏదైతే శాశ్వతం కాదో, శాశ్వతం కాని వస్తువు మనకి దుఃఖహేతు అవుతుంది. అలా తర్క ప్రమాణం ద్వారా కూడా భేదం ఉన్న చోట శాశ్వతత్వం లేదు, శాశ్వతత్వం లేకపోతే అది దుఃఖహేతువు అని మనకి నిరూపింపబడింది. ఇప్పుడు అనుభవ ప్రమాణం, అనుభవ ప్రమాణం కూడా అదే నిరూపిస్తుంది. అదేట్లా, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మనం భేదం చూస్తాం, నేను వేరు, ప్రపంచం వేరు, ఎన్నో అనుభవాలు అవుతుంటాయి, దానికి తగ్గట్టుగా ఎన్నో కష్టసుఖాలు అనుభవిస్తూ ఉంటాం. దాని తర్వాత నిద్రపోతాము, స్వప్నం కంటాము, అక్కడ కూడా ఎన్నో కలలు కంటాము. కొన్ని కలలు మనం భయపెడతాయి, కొన్ని కలలు వెంటాడుతాయి, అక్కడ కూడా దుఃఖం ఉంది. దాని తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. అక్కడ భేదం లేదు, నేను వేరు, ప్రపంచం వేరు అనే ప్రశ్న లేదు అక్కడ. ఎందుకంటే మనసు పడుకుంటుంది, ఇంద్రియాలు పడుకుంటాయి, శరీరం పడుకుంటుంది, కాబట్టి శరీరంతో కానీ వీటితో కానీ నేను పొందే అనుభవాలు ఏవి పొందలేను, వ్యవహారం నడపలేను, కాబట్టి సుషుప్తిలో అద్వైతాన్ని అనుభవిస్తాం. అంటే అక్కడ ఆనందమే ఆనందం. గాఢ నిద్రపోయి లేచాక ఎవరైనా నేను ఆనందంగా పడుకున్నాను అంటాం, కానీ నేను చాలా దుఃఖంగా పడుకున్నాను అని అన్నారు. దుఃఖంగా పడుకున్నా అంటే స్వప్నం అవుతుంది, కానీ గాఢ నిద్ర అవ్వదు. అందుకని గాఢ నిద్రలో అంటే అద్వైతంలో ఆనందం అనుభవించాం, ద్వైతంలో దుఃఖం అనుభవించాం. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఎక్కడ భేదం ఉందో, ద్వైతం అంటే భేదం, రెండు వస్తువులు ఉండడం, ఎక్కడ భేదం ఉందో అక్కడ దుఃఖం ఉంది, ఎక్కడ భేదం లేదో అక్కడ ఆనందం ఉంది. భేదం లేదని ఎలా తెలుస్తుంది? మనకి జ్ఞానం వల్ల తెలుస్తుంది. కాబట్టి దుఃఖం పోవాలి అంటే జ్ఞానం వల్లనే పోతుంది. దుఃఖం రెండవ స్థాయికి చెందింది, అంటే వ్యావహారిక స్థాయికి చెందింది అని చూసాము. దుఃఖాన్ని మనం జ్ఞానం వల్ల పారద్రోలగలం అని చూసాము. అందువల్ల ఇప్పుడు మనకి రెండు రకాల ప్రమాణాలు ఉన్నాయి, వాటిని సత్యం, మిథ్య అంటాం. అంటే ఇప్పుడు ఏంటి, జీవాత్మ పరమాత్మల మధ్య భేదం చూపించేది ద్వైత ప్రపంచం, అది మిథ్య అవుతుంది. జీవాత్మ పరమాత్మల మధ్య అభేదం చూపించేది అంటే ఐక్యం చూపించేది పారమార్థిక సత్యం అవుతుంది. ఎందుకంటే భేదం ఆనందం ఒకచోట కలిసి ఉండవు. భేదం ఉంటే ఖచ్చితంగా దుఃఖం, అభేదం అయితే ఆనందం. నేను పరమాత్మ ఐక్యం అంటే మనకి ఇంకా ఏ విధంగా దుఃఖం కలుగుతుంది? ఆనందమే కలుగుతుంది. అందువల్ల జీవాత్మ పరమాత్మల మధ్య భేదం వ్యవహారిక సత్యానికి చెందితే, జీవాత్మ పరమాత్మల మధ్య అభేదం పారమార్థిక సత్యానికి చెందుతుంది. ఈ పారమార్థిక సత్యాన్ని సత్యం అని, వ్యవహారిక సత్యాన్ని మిథ్య అని అంటారు. అందువల్ల జీవాత్మ పరమాత్మ ఐక్యం పారమార్థిక స్థాయికి చెందినది. జీవాత్మ పరమాత్మల భేదం వ్యావహారిక స్థాయికి చెందింది కాబట్టి అది మిథ్య. కాబట్టి ఐక్యమే సత్యం అని అర్థం చేసుకోవాలి.
వచ్చే తరగతిలో మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదత్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.